नमः।
अथ श्री सौंदर्य लहरी प्रथम भागः आनंद लहरी शिवस्यत्यायुक्तो यदि भवति शक्त प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्य प्रभवति तनीयां सम्पांसुं तव चरण पङ्केरुहभवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलम् वहत्येनं शौलिः कथमपि सहस्रेण शिरसाम् हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलन विधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यपाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणत सौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयतु स्मरोऽपि त्वां नत्वा रतिनयनलोकेन वपुषा मुनीनामत्यन्तप्रभवति हि मोहाय महता दरौ पौषौ मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुधायो धनरः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वणकाञ्चीदामा करिकलभकुम्भस्तनभरा परीक्षीणा मध्ये परिणत शरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाकी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महीं मूलाधारे कमपि मणिपुरे हुतवहम् स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथम् सहस्रारे पद्मे सह रहसि पत्या विहरसे सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नायमासः अवाप्य स्वां भूमिं भुजगनिभवद्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्दिश्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणां परिणताः त्वदीयं सौन्दर्यं दुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्रा कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यादमरललनायान्ति मनसा तपो विदुष्प्रापामपि गिरिस सायुज्य पदवीम् नरं वर्षीयां सं नयन विरसं नर्मस्जडम् तवापाङ्गालोके पतितमनुधावन्ति सतसः गलद्वेणी बन्धा कुचकलशविस्रस्तशिचया हठात्त्रुट्यत्काङ्क्ष्यो विगलितदुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुताशे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषत्रिंशन्मनसि च चतुष्षष्टिरिति मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटाम् वरत्रा सत्राणस्फटिकघटिका पुस्तककराम् सकृन्नत्वा नत्वा कवमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरि मधुरीणां फणितया कवीन्द्राणां चेतः कमलवनमाला तपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीम् विरिञ्चिप्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाभिर्विदधति सतां रञ्जनममी सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्यादियाभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वा देवी वदनकमलामोदमधुरैः तनच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वे मरुणिमणिमग्नां स्मरति यः भवन्यस्यत्रस्य द्वनहरिणशालीननयनाः सहोर्वस्यावस्याः कति कतिरगीर्वाणगणिकाः मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य दधो हरार्धं ध्यायेद्यो हरमहिषिषे मन्मथकलाम् स सद्यः संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्याशुभ्रमयति रवीन्दुस्तनयुगाम् किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसम् हृदि त्वा माधत्ते हिमकरशिलामूर्तिमिव यः स सर्पाणां दर्पं शमयति शकुन्तादिपैव ज्वरप्लुष्टां दृष्ट्वा सुखयति सुधाधारशिरया तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलाम् महापद्माटव्या मृदि कमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमानन्दलहरीम् भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीम् मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदाम् त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोरपरमपि शङ्गे हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनम् कुचाभ्यामानं रम्कुटिलशिचूडालमकुटम् जगत्सूते धाता हरिरवति रुद्रः क्षपयते तिरस्कुर्वन्ने तत्स्वमपि वपुरीश स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्यक्षणचलितयोर्भ्रूलतिकयोः त्वानां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादो द्वहनमणिपीठस्य निकटे स्थिता ये ते शश्वन्मुकुलितकरोत्तं समकुटा विरिञ्चित् पञ्चत्वं व्रजति हरिरात्पुनोति विरतिं विनाशं कीनाशो भजति धनदो याति निधनम् वितन्द्री माहेन्द्री विसतरपि सम्मीलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमणमशनाद्याहुतिविधिः प्रणामः सन्देशः सुखमखिलमात्मात्मनदृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरा मृत्युहरणी विपद्यन्ते विश्वे विदिशतमखाद्यादिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननितातङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहर पुरः कैटपभिदः कठोरे कोटीरे स्खलसि जहि जम्भारिमुकुटम् प्रणम्रेष्वेतेषु प्रसभमुपया तस्य भवनम् भवास्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमात्याभिरभितः निषेविये नित्ये त्वामहमिति सदा भावयति या किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम् चतुष्षष्ट्या तन्त्रे सकलमतिसन्धाय भुवनम् स्थितः सत्तत्सिद्धिः प्रसवपरतन्त्रै पशुपतिः पुनस्त्वन्निर्बन्धाभकिलमनुषाथैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् शिवशक्ति काम क्षितिरधर विशीतकिरणः स्मरोऽहं सशक्रः तदनु च परामारहरयः अनिरुल्लेखाभिस्तिसृभिः रवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिकृतधाराहुतिशतैः शरीरं त्वं शम्भो शशिमिरक्षोरुगयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषी त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारथिरसि तमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन बिभृषे तवाज्ञाचक्रस्तं तपनशशिकोटिद्युतिधरम् परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराभ्यं भक्त्या रविशशि शुचीनाम विषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्ध स्फटिक विशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिव समानव्यवसिताम् ययोः कान्त्या यान्त्या शशिकिरणसारूप्यसरणे विधूतान्तर्ध्वान्ता विलसति च कोरीव जगति समुन्मीलत् संवित् कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषाग्गुणमखिलमद्यपयैव तव स्वाधिष्ठाने हुतः वहमधिष्ठाय निरतम् तमीडे संवत्तम जननि महतीं च समयाम् यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्राया दृष्टिशिशिरमुपचारम् रचयति ततित्तन्तम् शक्त्या तिमिरपरिपन्धि स्फुरणया स्फुरन्नानारत्नाभरणपरिणद्धेन्द्रधनुषम् तव श्यामम् मेघम् कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तम् मरमीरतप्तम् त्रिभुवनम् तवाधारे मूले सह समययालास्य परया नवात्मानम् मन्ये नवरसमाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् दयविधिमुद्दिश्य दयया सनादाभ्याम् जन्ये जनकजननीम् मज्जगदिदम् इति श्री आनन्दलहरी नाम द्वितीयभागः अस प्रथमभागः अध द्वितीयभागः सौन्दर्यलहरी गतैर्माणिक्यत्वम् गगनमणिभिः सान्द्रघटितम् किरीटम् ते हैमम् हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्छायाच्चरणशबलम् चन्द्रशकलम् धनुशौनासीरम् किमिति न निबध्नातिषणाम् धुनोतु ध्वान्तम् नः तुलितलितदेन्दीवरवनम् घनस्निग्धश्लक्ष्णम् चिकुरनिकुरुम्बम् तव शिवे यदीयम् सौरभ्यम् सहजमुपलब्धुम् सुमनसः वसन्त्यस्मिन् मन्ये वलमदनवाणी विटपिनाम् तनोतु क्षेमम् नः तव वदन सौन्दर्यलहरी परिवाह स्रोतः सरणिः वहन्ति सिन्दूरम् प्रबलकबरी भारतिमिरद्विषाम् वृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणम् अरालै स्वाभाव्यात् अलिकलकब श्रीभिरलकैः परितम् ते वक्त्रम् परिहसति पङ्केरुहरुचिम् दरस्मेरे यस्मिन् दशन रुचि किञ्जिल्करुचिरे सुगन्धौ मादयन्ति स्मरदहन चक्षुर्मधुलिहः ललाटम् लावण्यद्युति विमलमाभाति तव यत् द्वितीयम् तन्मन्ये मकुटघटितम् चन्द्रशकलम् विपर्यासन्यासात् उभयमपि सम्भूय च मिदः सुधालेपस्यूति परिणमति दाता हिमकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवन भयभङ्गौ व्यसनि त्वदीये नेत्राभ्याम् मधुकर रुचिभ्याम् धृतगुणम् धनुर्मन्ये सव्येतर कर गृहीतम् रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्थगयति निगूढान्तरमुमे अह सूते सव्यम् तव नवीनमर्थात्मकतया त्रिया माम् वामम् ते सृजति रजनीनायकतया
तृतीया ते दृष्टिः धरधलितहे
माम्बुजरुचिः समाधत्ते सन्ध्याम् दिवस निशयोरन्तरचरीम् विशाला कल्याणी स्फुटरचिरयोध्या कुवलयैः कृपाधाराधारा किमपि मधुरा भोगवतिका अवन्ती दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवम् तत्तन्नामव्यवहरण योग्या विजयते कवीनाम् सन्दर्भस्तबकमकरन्दैकभरितम् कटाक्षौ व्याक्षेप भ्रमर कलभौ कर्ण युगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसा स्वादकरलौ असूया संसर्गात् अलिकनयनम् किञ्चिदरुणम् श्रिये शृङ्गाराद्रा तदितर जने कुत्सन परा सरोषो गङ्गायाम् गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीतः सहसिर सौभाग्यजयिनी सखीषु स्मेराते मयि जननी दृष्टि सकरुणा गते कर्णाभ्यर्णम गरुतैव पक्ष्माणि दधति पुरां भेत्तुश्चित्त प्रसमरस विद्रावण फले इमे नेत्रे गोत्रादरपतिकुलोत्तम सकलिके तवा कर्णाकृष्ट स्मर सर विलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरित लीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रयमिदमिद सानदैते पुनः स्रष्टुं देवान् गृहिण हरिरुद्रानुपरतान् रजसत्त्वं बिभ्रत्तम इति गुणानां त्रयमिव पवित्री कर्तुं नः पशुपति पराधीन हृदये दयामित्रैर्नेत्रैः अरुणधवलश्यामरुचिभिः तव शोणो गङ्गा तपनशनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानाम् उपनयसि सम्भेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधर राजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवा पर्णे कर्णे जपनयन पैशून्यचकिता निलीयन्ते तो ये नियतमनिमेषाः सकरिकाः इयं च श्रीर्बद्धच्छदपुटकवाटं कुवलयम् जाति प्रत्युषे निशि च विघटय्य प्रविशति दृशाद्राघीयस्य धरदलितदीनोत्पलरुचा त्वदीयां सन्दीनं स्वप्नयकृपयामापि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः अरालं ते पालीयुगलमगराजन्यतनये न केशामाधत्ते कुसुमशरकोदण्डकुतुकम् तिरश्चीनो यत्र श्रवणपदमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानधिषणाम् स्फुरद्गण्डाभोग प्रतिफलिततातङ्कयुगलम् चतुश्चक्रम् मन्ये तव मुखमिदम् मन्मधरदम् यमारुह्य दृह्यत्यवनिरधमर्गेन्दुचरणम् महावीरो मारः प्रमदपतये सज्जितवते सरस्वत्या सूक्ते अमृतः पिबन्त्या शर्वाणि श्रवणचुलुकाभ्यामविरलम् चमत्कारश्लाघा चलितशिरसकुण्डलगणः झणत्कारैस्तारैः प्रतिवचनमाचष्टैव ते
నేను చెప్పాక చెప్తావా అందరం కలిసి చెప్తావా అండి
చెప్పమ్మా
మీరు కాదు
చెప్పు
మళ్ళీ ఒకసారి చెప్పమంటారా మీరు అందరం కలిసి చెప్తావా ఇంకోసారి చెప్పమంటారా
చెప్పండి
కలిపి చెప్తావా
చెప్పు చెప్పు
ఓకే असौ नाश वंशस्तु हि न गिरिवंशध्वजपटि त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् वहन्नन्तर्मुक् शिशितर निःश्वास गलितम् समृद्ध्या यत्तासां बहिरपि च मुक्ता मणिधरः
मुक्ता मणिधरः
ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచి ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణి అరుణితం తులా మధ్యారోఢుం కథమివ విలగ్నేత కలయా స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతా చకోరాణామాసీదతి రసతయా చంచు జడిమా అతస్తే సీతాం సోరమృత లహరీ మమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజిక ధయా అవిశ్రాంతం ప్రత్యుర్గుణ గణ కథామ్రేడన జప జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటిక దృశదచ్చచ్చ విష విమయీ సరస్వత్యా మూర్తి పరిణమితి పరిణమతి మాణిక్య వపుషా రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాం త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, ఓం శ్రీ ఆదిపరాశక్తి అయి నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మన స్పీడ్ పెరిగిందండి ఇవాళ కదా, స్పీడ్ పెరిగింది, ఇంకా పెంచేసుకుంటుంది అమ్మ. ఆవిడ దయ ఉంటే స్పీడ్ అలా పంపిస్తూ ఉంటుంది అని, కానీ తప్పులు లేకుండా జాగ్రత్తగా చదువుదామని అంతకంటే ఇంకేం లేదు. సరే, నేను నన్ను ఎక్కడి వరకు చెప్పుకున్నామంటారు గీత? ఏమిటి వర్ణన జరుగుతోంది ఇక్కడ? కొంచెం నిన్న అడగ, సరే సరే, ఎందుకు అడుగుతున్నానంటేనండి, నేనేదో ఇక్కడ టీచరు మీరు స్టూడెంట్స్ అని కాదు, నేను మర్చిపోయాను నాకు మీరు కొంచెం గుర్తు చేస్తారని అడుగుతున్నా, అంతకంటే ఇంకేం లేదు. ఏం చెప్పుకుంటున్నావో కొంచెం నాకు అందిస్తే అక్కడి నుంచి అందుకుందాం అని అంతకంటే ఇంకే లేదు. తారాజువ కానీ చిచ్చుబుడ్డి కానీ అంటించాలంటే ముందర ఒక కాకర పువ్వొత్తుని వెలిగిస్తాం కదండి, కాకర పువ్వొత్తుని వెలిగించి దానికి అంటిస్తాం, అంటిస్తే అప్పుడు అందుకుంటుంది అన్నమాట. అలాగే మీరు కొంచెం నాకు పుష్ ఇస్తారేమో అని అడిగాను, అంతేగాని నేనేదో ఇక్కడ టీచర్ లాగా అడగలేదు సుమా, అంతటి దాన్ని కాదండి. దాసోహం 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 ఎప్పుడు కూడా తవ దాసోహమే, మనం ఎప్పుడు దాసులమే కానీ కనుక ఇక్కడ అడిగాను అంటే అది వేరే భావంగా భావించకండి. ఎక్కడి వరకు చెప్పుకున్నాము అని మామూలుగా అడిగా. ఏ శ్లోకం అని కాదు, కళ్ళు గురించి చెప్పుకుంటూ పది శ్లోకాలు కళ్ళ గురించే చెప్పబోతున్నారు అని చెప్పి ఎక్కడి నుంచి చెప్పుకున్నాం మనం? 48 నుంచి మొదలు పెట్టుకున్నాం. 48 నుంచి 10 శ్లోకాలు అంటే 57 వరకు అమ్మవారి యొక్క కళ్ళ వర్ణన జరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి అమ్మ కళ్ళను వర్ణించేటప్పుడు మొట్టమొదట మనం దేని గురించి చెప్పారు? కాలం గురించి చెప్పారు. అది గుర్తు పెట్టుకుందాం, ఎందుకంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం, చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, వినుకుంటూ వెళ్ళిపోవడం కాదు. కొంచెం కనీసం ఒక్క శ్లోకంలో ఒక్క పదం, ఇప్పుడు నేను చదువుతూ కూడా నేను అదే అనుకుంటున్నాను, పాత చదువుతూ కూడా అంటే నేను నేర్చుకుంటున్నది మీకు చెప్తున్నాను, నేను ఒక్క అక్షరం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అర్థమవుతుందా? ఒక్క అక్షరం ఒక శ్లోకంలో మనకి ఇష్టమైన మనకి మనసుకి తట్టిన ఒక అక్షరాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. దాని నుంచి మనం లాక్కోవచ్చు, ఎందుకంటే బాబుజీ మహారాజు వారి దగ్గర నేను, లాల్ గారు, ఇందిరక్క, మరి ఏంటి వెంకటరత్నం గారు, మీ అందరం కలిసి అక్కడ స్వామివారి బోధలు వింటూ ఉండేవాళ్ళని. మరి కాలు తీసి అడుగు తీసి అడుగు వేస్తే వారు బోధే, ఆ బోధ అంతా ఎంతసేపు చెప్పేవారో మరి దానికి, మరి ఇంత ఇన్ని పుస్తకాలు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి? అలా చెప్తున్నప్పుడు అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరం కూర్చొని ఓ చోట కూర్చునేవాళ్ళం, అక్కడ మోస్ట్లీ ఆ చెట్టు దగ్గర కూర్చునేవాళ్ళం. కూర్చుండలేదు మేడ మీద అక్కడే మూడులో కూర్చునేవాళ్ళం. కూర్చుంటే అప్పుడు ఎవరో ఒకళ్ళు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారబ్బా బాబూజీ అని అనుకునేవాళ్ళం. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అని ఒకళ్ళు ఎవరన్నా అందిస్తే ఇంకా ఓ వచ్చేసేదండి వరుస పెట్టి బోధంతా, అప్పుడు రాసుకునేవాళ్ళం. మీకు అర్థమవుతుందా? అందుకని ఆ ఒక్క ముక్కని అసలు ఫస్ట్ ఏం చెప్పారు అని, ఆ ఫస్ట్ దేని గురించి చెప్పారు అని అక్కడి నుంచి మొదలు పెడితే అదేదో అంటారు చూడండి, తీగలాగితే డొంక అంతా కదిలింది అన్నట్టుగా ఆ ఒక్క తీగని మనం పట్టుకుని లాక్కుంటే, ఇప్పుడు నేను చదువుతూ ఉంటే కూడా నేను అదే అనుకున్నాను అన్నమాట, ఒక్క శ్లోకంలో ఒక్క అక్షరాన్ని గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఆ శ్లోకం అర్థం ఆటోమేటిక్గా జ్ఞాపకం వస్తుంది. అదనమాట, అహం సూతే సవ్యం సనయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజని నాయకతయా. మనకి ఇదంతా ఎందుకండి? సంధ్యాం అన్నది అర్థమైంది కదా నాలుగో లైన్లో. రజని అంటే తెలుసు కదా, రజని అంటే రాత్రి ఏమండి, మరి ఇవి రెండు తెలిసాయి కదా మనకి. అంటే ఏం చెప్తున్నారన్నమాట, పగలు రాత్రి, ఆ అమ్మ కళ్ళు, సూర్యుడు చంద్రుడు, ఆవిడ రాత్రి పగలు, ఆ మధ్యనేత్రం సంధ్య, దాని గురించి చెప్పారన్నమాట. ఈ మాత్రం తెలిస్తే మనకు చాలు, ఈ మాత్రం తెలిస్తే చాలండి. దాని నుంచి మనం విచారణ చేసుకుంటే మనకే బోల్డంతో వస్తుంది. నే ఈ సులువులన్నీ బాబుజీ నాకు స్ఫురింపజేస్తున్నారు అనిపిస్తుంది అన్నమాట. అలాగే విశాల, కళ్యాణి, అయోధ్య ఇవన్నీ మనకు తెలుసున్నవే. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమిటవుతుంది, ఇక్కడ 8 నగరాల పేర్లు చెప్పేశారు. ఈ నగరాల్లో చెప్పినవన్నీ అమ్మ యొక్క కళ్యాణ గుణాలు, అమ్మ యొక్క కళ్ళ నుంచి వస్తున్నటువంటి గుణాలు అవన్నీ. ఆ గుణాలన్నిటినీ నగరాల పేర్లుగా పెట్టి చెప్పేశారు, తెలుస్తుంది కదా. ఇదంతా రీక్యాప్ అన్నమాట. అలాగే కవీనాం సందర్భ స్తబక మకరందైక భరితమ్మని ఉంటే రసితమ్మని కూడా ఉందనుకోండి. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం, ఇదంతా అసూయాత్ సంసద్గాత్ అన్న దాంట్లో నాలుగో లైన్లో చూడండి. మిగతా పద్యం మనకేమీ అర్థం అవ్వకపోయినా అసూయ అన్నది అర్థమైంది కదా. ఈ అసూయ అని ఎందుకు చెప్పింది, ఎందుకు చెప్పారు స్వామివారు అని ఆలోచించామనుకోండి. అప్పుడేంటి, ఈ చెవులు చెప్పే బోధన వినడానికి కుడి కన్ను ఇలా సాగింది, ఎడం కన్ను ఇలా సాగింది, తక్క ఆకర్ణ విశ్రాంతం అయిపోయాయి ఆ కళ్ళు రెండును. బా మీరవుతే అలా వెళ్ళిపోయారు, నేనే కదా వెళ్ళలేదని అసూయతో బాధపడింది మధ్యనున్న కన్ను. చూడండి అసూయ అన్నది. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే నాకు అర్థం అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. నేను మిగతాదంతా చూడనే చూడటమే లేదు. అంతేకాకుండా కవుల గురించి కూడా చెప్తున్నారు కదండి, అందులో కవీనాం అన్నారు, మకరందం అన్నారు మనకి తెలుసు, స్తబకం అన్నారు. స్తబకం అంటే మన మకరందైక రసికం అంటే మకరంద కవుల ముఖాన్ నుంచి వచ్చే మకరందానికి ఆవిడ చాలా ఆస్వాదిస్తోందంటే అమ్మనామాల్లో ఏముందండి, అమ్మనామాల్లో ఏముంది, కళానిధి కావ్యకళ రససేవధి అని ఉంది కదా, రససేవధి రసజ్ఞ. కనుక ఆవిడ ఆ రసాన్ని కవి కవుల ముఖస్థుగా, మనం దేని గురించి చెప్పుకున్నాం అక్కడ బాబుజీ మహారాజు వారి సమక్షంలో మహాత్ములందరూ పెద్దలందరూ వేసిన భువన విజయం గురించి చెప్పుకున్నాం కదా. అప్పుడు బాబుజీ మహారాజు వారు ఎంత ఆనందించారో చెప్పుకున్నాం కదా. ఏమండి ఇవన్నీ జ్ఞాపకం రావాలి మనకి. అంతేగాని గుడ్డెత్తి చేలోపడ్డట్టు చదువుకుంటూ వెళ్ళిపోయి మనకేదో అయిపోయి వీటి చెప్పినన్నాళ్ళు అర్థమైందిలే తర్వాత అక్కర్లేదు అనుకోవద్దు. ఇది మనకి జీవితాంతం కావాల్సిన విషయం. మనకి శ్లోకాలు అక్కర్లేదు. మొన్న ఒక ఆవిడ ఎవరో వచ్చి నాతో చెప్పారు, అమ్మా మీ దగ్గర ఏమైనా వచ్చిన బుక్ ఉంటే నాకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, అర్థాలు మేం భార్యాభర్త ఇద్దరును మేమవుతే మాకు పద్యాలు శ్లోకాలు చదవడం రాదు కానీ మేము అర్థం మట్టు చదువుకుంటాం తాత్పర్యం అంది ఆవిడ. చాలు మనకేమి రావక్కర్లేదు ఇవి. కానీ మాతాజీ వారు ఆజ్ఞానుసారం మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, మనకు అమ్మ ఎందుకండి ఆజ్ఞ ఇచ్చారు మనకి ఇది చదవమని? మనకు అర్హత లేకపోతే చెప్తారా, చెప్పండి ఒకసారి, చేతులెత్తండి. మనకి నోట్లోంచి రాదు అనుకుంటే ఆవిడ మీరు ఇది పారాయణ చేయండి అని చెప్తారా? ఆవిడ అక్కడ రాత్రి ప్రగలు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊళ్ళోనూ ఒక్కొక్క చోటుకి వెళ్ళి ఒక్కొక్క రకం పారాయణ చేయిస్తున్నారన్నది మన అందరం చూస్తూనే ఉన్నాం. ఎందుకు పారాయణ చేస్తున్నారు, ఏమీ చేయడం లేదు కదా అని చెప్పి మనం అనుకోకుండా ముందర పిల్లలకి మనం చదువు నేర్పించేటప్పుడు స్కూల్లో టీచర్లు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలకి ఏం చెప్తారండి, సూర్యుడు తూర్పున ఉదయించును అని చెప్తారు. వీడికి తూర్పు అంటే తెలీదు, సూర్యుడు అంటే తెలీదు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని బట్టి పట్టి అక్కడ చెప్పేస్తాడు. పెద్దయ్యాక అప్పుడు వాడికి తెలుస్తుంది సూర్యుడు అంటే ఏంటో, తూర్పు అంటే ఏమిటో, అది ఒక దిశ అని ఇవన్నీ పెద్దయ్యాక తెలుస్తాయి. ముందర బట్టి పట్టడమైనా నేర్చుకోరా వెధవా అంటుందన్నమాట. అందుకని ముందర బట్టి పట్టడం అంత, ఎందుకంటే మనం ఎక్కాలి. ఎంత బట్టి పట్టేవాళ్ళం అంటే చిన్నప్పుడు 2 1 2 2 4 2 2 10 వరకు చెప్పగలను అనుకోండి, ఆ తర్వాత చెప్పడం కష్టం అవుతుంది. 10 1 10 10 2 20 13 30 అమెరికా వాళ్ళని చెప్పమనండి, ఇవి చస్తే చెప్పలేరు. వాళ్ళ అదంతా అనవసరం. మనది సనాతన పద్ధతి, మనకి నేర్పించింది మనం నోటితో లెక్కలు చేయగలం. అర్థమైందండి, దాని పూర్వాపరాలకు వెళ్ళొద్దు మనం. అమెరికాలో ఎట్లా చేస్తారని కాదు, అక్కడ వాళ్ళ పద్ధతి వేరే ఉండొచ్చు కానీ మన పద్ధతి సనాతన పద్ధతి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సనాతనమా అధునాతనమా అని కాదు నేను ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడుకునే విషయం దేని గురించి అంటే, తెలిసినా తెలియకపోయినా ముందర మనం పారాయణ అనేది చేసేస్తే తర్వాత దాని అర్థం మనకి చెప్పేవాడు ఆయన ఉన్నాడు. తెలియాలి అనుకుంటే చెప్పిస్తాడు, చెప్పిస్తున్నాడు కూడా మనకి. కనుక అందుకని ఇలాగనమాట. తర్వాత ఏం చెప్పింది, 51వ శ్లోకంలో శ్రీవే శృంగారార్ధ్ర తదితర జనే. ఆహా, అక్కడ వరకు వెళ్ళిపోయామా? ఆ విశాల కళ్యాణి అయిపోయిందా? ఆ చూసారా, శివే శృంగారార్ధ తదితర జనే కుత్సన పరా సరోష గంగాయం అంటే దీనికి అసలు ఎవ్వరూ చెప్పక్కలేదండి, మనకు అన్నీ తెలిసి ఇందులో. నవరసాను ఒలికిస్తున్నారు ఇక్కడ. అమ్మ యొక్క తన నేత్రాలతోటి నవరసాలని అభినయం చేస్తోంది అమ్మ. గంగను చూస్తే అసూయతో చూస్తున్నట్టు, పద్మాలను చూస్తే చక్కగా నేను నిన్ను జయించానే, నీకంటే నేనే అందంగా ఉన్నాను అంటోందిట. ఎవరు అమ్మ అంటోంది. అలాగా మరి శివుడి వైపు చూసినప్పుడు ఎంతో మక్కువతో చూస్తోందిట ఆవిడ. భగవద్ దూషణ చేసేవారిని భగవతేతరులని చూస్తే ఆవిడ చాలా బీభత్సంగా చూస్తోందిట. మరి ఇలాగా అదేంటి, స్వామివారి దగ్గరున్న వేపు ఉన్న పాములు వచ్చి ఆవిడని ఇలాగా రాస్తూ ఉంటే అమ్మో నన్ను ముట్టుకోకండర్రా అని భయపడుతున్నట్టుగా అభినయం చేస్తోందిట. ఏమండి మరి అమ్మ అందులో 8వది ఉంది చూసావా, కరుణ, అది నా మీద చూపించమ్మా. దీనికి మనం ఏం చెప్పుకున్నాం, మన గురుమూర్తి గురించి. మరి సుబ్రహ్మణ్య భాగవతారు ఎవరైనా మన పరిమి సుబ్రహ్మణ్య భాగవతారు గారు రచించినటువంటి కాళీప్రసాద అష్టకం కాదు అది, కాళీ స్తుతిలో చెప్పినటువంటి ఉపనిషత్ కాంత సూక్తులు ఆకర్ణించున్నాడు శృంగార రసము. ఏమండి ఉపనిషత్ కాంత అంటే ఎవరండి? ఉపనిషత్ అంటే వేదం అండి, వేదం నుంచి వచ్చిన వేదాంతము అది. మరీ వేదాలవుతే అనేక రకాలైన కలిగి ఉండవచ్చు. వేదంలో బ్రాహ్మణం ఉంది, ఆరణ్యకం ఉంది, ఇంకేదో ఉంది. అది త్రిగుణాలతో కూడినటువంటి యాగాలు అవన్నీ ఎట్లా చేయాలి అవంతా ఉంది. కానీ ఉపనిషత్తులు అంటే వేదముల అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు కేవలం తత్వాన్నే బోధ చేస్తుంది, అది విశేషం. ఆ తత్వాన్ని బోధ చేసేటటువంటి ఉపనిషత్తుల యొక్క మృదువైనటువంటి ఉక్తులు అంటే మాటలు వినేటప్పుడు శృంగార రసంట. అంటే ఏమిటి శృంగారం అంటే? ఏమని చెప్పుకున్నాం, మక్కువ. ఒక దాన్ని చూసి మనం ఇష్టపడితే అది మక్కువ అంటే, అది శృంగారం అంటే. శృంగారం అంటే తప్పుడు అర్థాలు తీసుకోవద్దు, ముందరే చెప్పుకుంటున్నాము. శృంగారము అనే పదంలో తప్పే ఉంటే మహాజ్ఞాని మహాత్ములు సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు శృంగారం అనే మాట చెప్తూ శృంగార లహరి అని 3వ పాప పద్యంలోనే చెప్తారా అండి? చెప్పరుగా. కనుక శృంగారం అనే పదానికి మనం తప్పుడు అర్థాలు తీసుకోవద్దు, దానికి మక్కువ ఇష్టము అది. కనుక ఇవన్నీ చూపెడితే, కానీ 8 లక్షణాలే చెప్పారుగా అని మనకు అనుమానం వచ్చింది కదా. 8 లక్షణాలు అంటే న్యాయంగా ఈ వీటిని ఏమంటారండి, ఈ నవరసాలు అంటున్నాం కదా. రసం అంటే ఏమిటి? ఒక అనుభూతి. ఆ అనుభూతిని గురించి చెప్తున్నప్పుడు ఏమని చెప్పారు, ఒక మక్కువని శృంగారమని భీభత్సమని మరి ఇంకా అసూయని ఇలా అలా అనేక రకాలు, భయమని క్రోధమని ఇలాంటివన్నీ చెప్పారు. కానీ ఇవన్నీ చెప్పారు, కరుణ కూడా చెప్పారు, 8 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు చెప్పింది ఎవరు, దీనికి ప్రమాణం ఎవరు అంటే భరతనాట్యానికి గురువు అయినటువంటి భరత మహాముని. మనం చూస్తున్నప్పుడు, మనం డ్యాన్సులు చూస్తున్నప్పుడు 8 వాళ్ళు అక్కడ అభినయం చేస్తారు. కానీ మరి కరుణ అనేది ఉంటే అప్పుడు మనం ఇంకేమైపోతామండి, అమ్మ కరుణ మన మీద అని అందులో మూడో దానిని నా మీద పంపించమ్మా అని అడగడంలోనే పరిమి సుబ్రహ్మణ్య భాగవతారు గారు ఆ కరుణ అనేది నా మీద పడితే ఇంకక్కడేముంటుందండి ఒక్కసారి చెప్పరా? అమ్మ కరుణలోనే మనం ఉంటాం అనుకోండి, నీ అనురాగపు నిర్మల ధారలు చిగురించెను మా జీవితమంతా, నీ అనురాగపు చలువ పందిరిలో శాంతి సుఖాలే విరిసెను మాలో నీ అనురాగమే. ఇప్పుడు శాంతి, ఇప్పుడు శాంతి మిగులుతుంది అక్కడ మనకి. అర్థమైందా? అమ్మ యొక్క అనురాగాన్ని మనం అలా మనసు నిండా నింపుకుంటే శాంతంగా ఉంటుందండి. అందుకని శాంతం అనేటటువంటి ఒక భావం కాదు, సముద్రం శాంతంగా ఉంది అంటాం. లేదు, ఆ అలను కొలలలో గలగలమనినా అన్నట్టుగా లేకుండా, గలగల లేకుండా నిశ్శబ్దంగా ఉందనుకోండి, అలా అలలు లేకుండాను, అప్పుడు దాన్ని ఏమంటాం? శాంతంగా ఉంది. అంటే ఈ వస్తున్నటువంటి ఈ భావాలు ఏమిటి? ఈ శృంగారము, ఏమిటి హాస్యము, తర్వాత భీభత్సము, భయము, వీరము, రౌద్రం, కరుణ, అద్భుతం, ఇవన్నీ కూడా అలలు. ఈ అలలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? శివ అంటే పరమాత్మ అనేటటువంటి ఒక మహాసముద్రంలోంచి పుడుతున్నాయి. ఇది లేకపోతే ఈ అలలు రావు. శివస్వరూపం అనేటటువంటిది అక్కడ లేకపోతే ఈ అలలు రావు. ఇప్పుడు అక్కడ మన సోదరులు అక్కడ పంపించొచ్చాం, వారు ఏమైనా ఆయన నవ్వుతున్నట్టుగా ఉన్నాడు మనకు కనిపించాడు. ఇప్పుడు మన జగదీష్ గారు ఆయన నవ్వుతున్నాడా? ఆయన ఏమైనా హాస్యరసం చూపెడుతున్నాడా? చూపెట్టగలడా? చూపెట్టలేడే. ఎందుకు చూపెట్టలేడు? ఆ ఉపాధి సంగతి అయిపోయింది, దానికి ఆ శివస్వరూపంతో కనెక్షన్ పోయింది, పవర్తో కనెక్షన్ పోయిందండి. పవర్తో కనెక్షన్ పోతే ఏమవుతుంది? ఏవైనా హావభావాలు ప్రదర్శించగలరా? ప్రదర్శించలేరు కదా. అదేవిధంగా ఈ అదే ఇంకోటి కూడా మనం గుర్తించండి, బాబాజీ మహారాజు వారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. నేను అది చెప్తున్నాను మీ, ఇది మనకి బాబుజీ నాకు ఈ ఉపాధి ద్వారా వారి బోధల్ని చక్కగా బయటికి తెచ్చుకుందాం. అమ్మ మొన్న వాళ్ళు ఎవరితోనో చెప్తూ అమెరికాలో ఇదే ప్రచారం అంటే అన్నారు కదూ, ఇదే ప్రచారం అన్నారు ఒక చోట ఎక్కడో ఏదో విషయంలో. ఇదే ప్రచారం అండి మనం బాబుజీ గురించి చేసుకుని. మనం ఏం మనం తప్పులు చెప్పచ్చు, రైట్ చెప్పచ్చు, అది వేరే సంగతి. కానీ ఈ భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరుంటే వస్తున్నాయి అని మనం చెప్పుకోవాలి అంటే ఆ బాబుజీ మహారాజ్ చెప్పినది ఏమిటంటే సముద్రంలోకి అలలు అనేవి తగ్గడం అనేది ఉంటుందా అని అడిగారు వారు. గుర్తుందా ఈ మాట? బాబుజీ మాట అన్నది మీకు గుర్తుందా? ఏంటండి అందరూ క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారు? ఏమ్మా అలలు, అలలు ఆగాక సముద్ర స్నానం చేస్తాననుకున్నాడు నాలాంటి వాడు ఒకడు, ఇప్పుడైనా గుర్తొచ్చిందా? అలలు లేకుండా సముద్రం ఉంటుందా? ఆ అలలు తగ్గాక నేను స్నానం చేద్దాం అనుకున్నట్టు ఒకడు, ఎప్పటికైనా సముద్రానికి అలలు తగ్గడం ఉంటుందా? స్నానం చేయగలుగుతావా నువ్వు? కనుక ఈ సంసారం అనేటువంటి సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి. ఏవి? ఈ రసాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రసాలు లేవు? శృంగారం, హాస్యం, బీభత్సం, భయం, రౌద్రం, క్రోధం, ఇవన్నీ రసాలు మనకు వస్తూనే ఉంటాయి. ఈ వస్తున్నంతసేపు మనకేమవుతుంది? కరుణ కూడా ఒక రసమే. ఒకప్పుడు కరుణగా ఉంటాం మనం కూడా, అయ్యో పాపం బుజ్జిమండ దాని కాళ్ళు నొప్పి చేసింది, ఆ కుక్క అలా వెళ్తూ ఉంటేనని చెప్పి చూసి కుక్క ఒకవేళ కానీ ఏదన్నా దెబ్బ తగిలితే అప్పుడు కరుణ రసం కానీ ఆ కరుణ మనకి ఎల్లప్పుడూ ఉంటుందా? కనుక అది కూడా ఒక రసమేగా, అది కూడా ఒక కళయేగా. ఇలా ఇది విచారణ అంటే. ఆ విచారణ అప్పుడు ఇందుకనే బాబుజీ చెప్పారు, సముద్రం అనేటటువంటి దానికి అలలు తగ్గడం అనేటటువంటిది అసంభవము, అందుకని సముద్రంలో అలలు తగ్గాక నేను స్నానం చేద్దాం అనుకుంటే అది కుదరదు. అలలు వస్తూనే ఉంటాయి, పెద్ద అలలు వస్తున్నప్పుడు తలంచి నీ మీద నుంచి వెళ్ళిపోతుంది, చిన్న అలలు వచ్చాయి దాని మించి దూకు, నేను దూకేస్తానని దూకే. అలాగే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు తలంచే, బాబు నేనేం చేయలేనే అని దయ అనుకొని తలంచుతాం, అది మన మించి వెళ్ళిపోతుంది. చిన్న వేదన వస్తుంది, ఎవరో ఏదో అన్నారు మనని, ఏమండి ఇలా వస్తూ ఉంటేను, నన్ను ఎవరో ఏదో అన్నారు, అదో చిన్న అల, ముందర అక్కడ కొంచెం అలజడి వస్తుంది. కానీ ఆ అలజడిని కూడా మనం ఏం చేస్తాము? తర్వాత విచారణ ద్వారా పోగొట్టేస్తాం, చె ఇలాంటివేమిటి, ఇదో చిన్నది అని దాటేస్తామా, దాటలేదా, అదనమాట అక్కడ. కనుక ఈ అలలు అనేటటువంటి, కానీ బాబుజీ మహారాజు వారు ఇంకోటి కూడా చెప్పారు, సముద్రంలో కొంత దూరం వరకే అలలు ఉంటాయి, నువ్వు నత్తనడి సముద్రంలోకి వెళ్తే అలలు ఉండవు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతం అని మాట వాడారు బాబుజీ. అని అక్కడ ఎవరుంటారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆయన ఉంటారండి అక్కడ నత్తనడి సముద్రానికి వెళ్ళిపోతే, ఈ అలలని దాటుకొని మనం మధ్యలోకి వెళ్ళిపోతే అక్కడ ఉండేది ఎవరు? శాంతాకారం భుజగశయనం, ఆ పరమ పురుషుడైనటువంటి పరమాత్మలో మనం నిలిచిపోతాం. ఇంత చక్కగా ఏమండి, తర్వాత చెప్తున్నాను కాబట్టి వచ్చింది అనుకోండి, గంగ అంటే ఈవిడికి ఈర్ష్య వచ్చిందా? ఆ గంగను ఆవిడ ఎవరు? అక్క చెల్లెళ్ళే. గంగ కూడా ఒకనకప్పుడు హిమగిరిరాజు తనయే, హిమవంతుడు పుత్రికే. మీకు అది ఇంకో కొన్ని పురాణాల్లో ఉందిలేండి, అంతేనంటారా అండి? అంతేకాకుండా ఈ శివయ్యకి ఇద్దరు భార్యలు, గంగాను ఇంకొక ఆవిడెవరు? ఇంకొక ఆవిడెవరు? పార్వతి అంటే అన్నపూర్ణ, అంతే కదండి. అన్నపూర్ణ అంటే ఏమిస్తుందండి మనకి? అన్న ఇస్తుందా ఇవ్వదా? గంగ ఏమిటండి? జలం అండి. కనుక మనకి వాళ్ళిద్దరూ లేకపోతే మనకి జరుగుతుందా అండి? ఆయన అన్నపూర్ణ అన్నాన్ని ఇస్తే, గంగానది జలాన్ని ఇస్తే, గంగ మనకి అన్నపానాలు ఇచ్చేది ఎవరు అంటే వారే. వారిద్దరినీ తన భార్యలుగా పెట్టుకున్నాడు ఆ మధ్య ఆయన. అంటే ఎంత అందమో చూడండి ఒక్కసారి. కనుక ఆవిడ ఉరికిన అభినయం కోసం అట్లా చేసింది అనుకుంటూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరం మనం గుర్తుపెట్టుకుందాం. రోజుకి గుర్తుపెట్టుకుంటే ఇదే ఎక్సర్సైజ్ మనం భగవద్గీతలో కూడా చేయొచ్చండి. నేను చేస్తూ ఉండేదాన్ని ఇదివరకు, నిద్ర పట్టకపోతే అలా చేస్తూ ఉంటాను అన్నమాట. కనుక భగవద్గీతలో కూడా అలా చేయొచ్చు మనం. ఒకటో అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి, రెండో అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి, ఏ దేని గురించి చెప్తోంది, అలా విచారణ చేసుకుంటూ ఉంటే నిద్ర అలా వచ్చేస్తుంది అనమాట. అలాగే తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారండి అంటే, ఇప్పుడు 51 శ్లోకాలు చెప్పేసుకున్నాం కదా మనం, అయిపోయిందండి 51 అయిపోయాయి. ఇప్పుడు 52 చెప్పాలా? 52 వదిలేద్దామండి. అంటే వదిలేయడం అంటే పెద్ద ఏం లేదండి, ఇదంతా కూడా అమ్మా నీ చెవులు ఇలా ఉన్నాయి, నీ కళ్ళలా ఉన్నాయి, మళ్ళీ అదే రిపీట్ అవుతోంది కొంచెం వరకు. అది మనం చదివేసుకుందాం, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ స్కిప్ చేయకపోతే మనకి ఒకటి 100 అవ్వాలి. కానీ కొన్ని కొన్ని మనం వ్యాఖ్యానం చేసుకోక్కర్లేనివి కూడా ఉన్నాయి, చేసుకోలేనివి ఉన్నాయి. చేసుకోక్కర్లేదని కాదు, మహాత్ములు చెప్పింది చేసుకోలేనివి ఉంటాయి. కొన్ని కొన్ని రిపీట్ అయిన ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమి చేస్తున్నారు, ఇందులో నీ కన్నులు చెవులను అంటున్నాయి అన్నారు. ఏమండి మరి ఇవన్నీ ఈకల్లా ఉన్నాయి ఇంకా అంటే ఏంటి, వర్ణన అన్నమాట. కవులకి బాగా అది బాగుంటుంది. మనం భక్తులు అనుకుందాం, ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు 53 శ్లోకం చెప్పుకుందాం. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజన తయా విభాతిత్వం నేత్ర త్రితయమిదమీశాన దైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రతి ఇతి గుణానాం త్రయమివ. ఏమండి ఈ ఈ సత్వరజస్తమో గుణాల గురించి మనం కిందటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఏది అమ్మ యొక్క ఏంటి 49 or 51 మర్చిపోయాను, దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒకటి కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, కుడికన్ను పగలు, ఎడమ కన్ను రాత్రి, మధ్య కన్ను సంధ్య అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటూ మనం ఏమని చెప్పుకున్నాము అంటే త్రిగుణాలు అని కూడా చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉందా? అంటే సత్వరజస్తమో గుణాల గురించి చెప్పుకున్నాం, జ్ఞాపకం లేదా? సత్వరజస్తమో గుణాలు అని చెప్పుకున్నాం కదా. పగలంటే ఏంటండి? సత్వగుణం. రాత్రి అంటే ఏంటండి? తమో గుణం. మధ్యలో ఎర్రగా రజోగుణం ఉందండి, అది ఏమిటండి? నేనే చెప్పేశాను. మధ్యలో ఉన్న నేత్రం ఎర్రగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, అమ్మ కళ్ళల్లో 3 రంగులు కనిపిస్తున్నాయి మనకి. ఎట్లాగా అంటేట, చక్క తెల్లగుడ్డు ఉంది కదండి, తెల్లగుడ్డు అది ఉంది, దాని లోపల నల్లగుడ్డు ఉంది. ఇది కాకుండా ఈ కనుసన్నల్లో చక్కటి ఎర్రని జీరలు ఉన్నాయటండి. ఇదేంటండి ఎర్రని జీర అంటే? ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే చిచ్చి చిచ్చి కాదు. ఏమండి దే ఎప్పుడు కళ్ళు అరుణిమలాగా అలాగా ఒక కొన్ని దేంతో ఉన్నప్పుడు వస్తాయి కళ్ళు అలాగా ఒక ఆనంద భావం, ఒక వాత్సల్య భావం, ఒక ప్రేమ భావం. ఆ కళ్ళు అది దాన్ని ఏమంటారు, అరుణిమ దాల్చాయి కళ్ళు ఎంతో అందంగాను అని చెప్పుకుంటాం కదండి. కనుక ఇక్కడ 53 శ్లోకంలో కూడా విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయ అమ్మ యొక్క కళ్ళు. అమ్మా అమ్మని ఇక్కడ మన అమ్మని ఎలా చూసుకుందాము అంటే, అమ్మని మాతాజీ కూడా ఎప్పుడు చెప్తుంటారు కదా, మీరు మీ అమ్మ అనుకుంటే నేను అమ్మని, మీరు నా పిల్లలు. బాబుజీ అదే చెప్పేవారు, నేను మీ బాబుని అనుకుంటే మీ ఒళ్ళో వచ్చి ఆడుకుంటాను, మీరు నా తల్లిదండ్రులు, నేను మీ బిడ్డని అనేవారు బాబుజీ. ఏమండి నేను మీ తండ్రిని అనుకుంటారా? మీరందరూ నా బిడ్డలు. ఎటు నుంచి చూసినా తండ్రి బిడ్డల సంబంధమే, అక్కడ తల్లి బిడ్డల సంబంధమే. ఇది అరుణిమని తెస్తోంది అంటే రాగరంజితం అయ్యాయి కళ్ళు అంటారు అబ్బా కవులు. అది ఇందాటి నుంచి రాక చూస్తున్నానండి. రాగరంజితం అంటే ఏమిటి, రాగం అంటే ఏమిటి, రాగం అంటే ప్రేమ, అనురాగం. అనురాగంతో రంజితమయ్యాయి అంటే ఏంటి, ఎర్రబడ్డాయిట కళ్ళు. క్రోధంతో ఎర్రబడితే మొత్తం కన్నంతా అసహ్యంగా అయిపోతుంది. రావణాసురుడి కళ్ళల్లాగానో హిరణ్యాక్షుడి కళ్ళల్లాగానో. కానీ అరు ఆ ప్రేమతోనూ వాత్సల్యంతోనూ ఎర్రబడ్డ కళ్ళు రాగరంజితం అయి ఉంటాయట. అటువంటి కళ్ళమ్మానివి అని చెప్తూ విభక్త ఓ శివుని యొక్క ప్రియురాల దేవి అని సంబోధన చేస్తూ విభక్త త్రైవర్ణ్యం అమ్మ నీ కళ్ళు మూడు రకాల కళ్ళు చక్కటి కళ్ళుతో మూడు రకాల రంగులున్నాయమ్మా, ఆ నలుపులో ఇంకొకటి కూడా యాడ్ అయిందమ్మా, నువ్వు పెట్టుకున్న కాటికొందు చూసావా, ఆ కాటిక వలన మళ్ళీ ఇంకొంచెం నలుపు వచ్చింది నీ కళ్ళకి, కళ్ళకి కాటుక అందం, ఆ అందం ఎంత చక్కగా ఉందంటే తమో గుణానికి ఇంకొంచెం జోడించిందా అన్నట్టుగా ఉన్నాయట ఆవిడ. అవుతే విభాతిత్వ నేత్ర త్రితయమిదమీషానదైతే ఆవిడ పాపం ఏదో అందంగా పెట్టుకున్నా ఆ కాటిక కూడా చాలా అందంగా ఉందమ్మా, అయితే నీ మూడు కన్నులు మా యందు, నీ మూడు కన్నుల్లో ఇంకెవరున్నారు అనుకుంటున్నావు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, మనం రోజు పాడుకుంటున్నామండి నీ కనుసన్నలలో ఈ లోకం మొదలగునే, కనుదమ్ముల కాంతులలో కలకలలాడుచు మనునే, నీ కనుబొమ్ముడిలో నిఖిలము లయమగునే, కనుక చెప్పుకుంటున్నాం కదా, కనుక ఇప్పుడు సత్వగుణం తెలుపు అని చెప్పారు కదా, తెలుపు అంటే ఎవరు, ఎవరి రంగది, తెలుపు సత్వగుణం ఎవరి రంగండి, విష్ణువండి, సత్వరజస్తమో గుణాలకి అధిపతి. అసలు మనం సత్వరజస్తమో గుణాలు అంటున్నాం కానీ రజస్సత్వ తమో గుణాలు అన్నారు, అది కరెక్ట్ ఆర్డర్, రజస్సు సత్వం ఏమండి తమస్సు, రజస్సు ఎవరి యొక్క గుణం, బ్రహ్మ యొక్క గుణం, రజస్సు బ్రహ్మ యొక్క గుణం, అందుకని ఆ రజస్సు ఎవరి నుంచి వస్తుంది, ఎరుపు, ఆయన బ్రహ్మ చేసేది ఏమిటి సృష్టి, కనుక రజస్సు. ఇప్పుడు సత్వం పుట్టినవి అన్నీ పెరగాలి కదా, ఆ పెంచేవాడెవడు విష్ణువు, కనుక ఆయన ఎవరు, రజస్సు తర్వాత సత్వం, పుట్టాక పెంచేది సృష్టి స్థితి, లయం చేసేది ఎవరు శివుడు, కనుక ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు తమో గుణం, అంటే శివుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు అనుకుంటున్నారా, కాదు, మన నిద్రలన్నిటినీ వదిలించడానికి ఆయన యోగ నిద్రలో ఉంటాడు ఎప్పుడు, అంటే ఆయనకి ఇతర చింతన ఉండదు, కేవలం భక్త రక్షణ తప్ప రెండో చింతన ఉండని వాడనమాట, అది ఆయన తమో గుణం యొక్క మహత్యం. మన తమో గుణం బాబుజీ చెప్పినట్టు ఒకళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అనుకుంటే గోడ నిద్రపోతుంది అనేవారు, మన నిద్ర అటువంటిది, మనకి బద్ధకం అలసత్వం ఇవన్నీ తెస్ట్ పెడుతుంది మన యొక్క తమో గుణం, మన యొక్క తమో గుణం ఏమిటి అంటే అజ్ఞానం, కానీ శివుడు అటువంటి తమో గుణం కాదు, ఆయనది తమో గుణం, మన తమో గుణాన్ని నిర్మూలించేటటువంటి మహాతమస్సు, అది మహాతమస్సు, అది అసలు అక్కడ వర్డ్ మనం వాడుకోవాల్సింది. అలాగే మహారజస్సు, రజోగుణం ఏం చేస్తుంది, సృష్టి చేస్తుంది, అంటే ఏంటి రజోగుణం అంటే ఎప్పుడు పనులు చేస్తూ ఉండడం అండి, ఏమండి సత్వగుణం అంటే ఏంటి, శాంతంగా ఉండడం, అన్నీ చూస్తూ ఉండడం, అన్నీ బాగున్నాయా లేదా అని పడుతూ ఉండడం, తమో గుణం ఏంటి నిద్రపోతాం, మనం రోజు చేస్తున్నాగా ఈ సత్వరజస్ తమో గుణాలతోటి మనం పుడుతున్నాము, పొద్దున లేవగానే పుడుతున్నాం, లేవగానే మళ్ళీ పనులన్నీ చేసుకుంటున్నాం, మళ్ళీ రాత్రి వెళ్ళి నిద్రపోతున్నాం, కనుక ఇప్పుడు సృష్టి స్థితి లయాలు ఎక్కడున్నాయి, మనలోనే ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్తూ అమ్మా నువ్వు ఏదవుతే మాకు, నీ కళ్ళు ఎట్లాగవుతే ఈ మూడు రంగులతోటి ఉన్నాయో అవి నువ్వేం చేస్తున్నావంటే మాలో ఉండేటటువంటి రజస్సు, చూడండి ఇక్కడ చెప్పినప్పుడు కూడా రజసత్వం బిభ్రతమః అన్నారు, వారెవరండి ఇది రాస్తున్నటువంటి వారు ఎవరు, ఆదిశంకర భగవత్పాదుల వారు, రజస్సు సత్వము తమస్సు. రజస్సత్వ తమో గుణాలి అనాలి మనం. ఎందుకంటే రజస్సు తమస్సు, రజస్సు సత్వము తమస్సు అని ఎందుకనాలి అంటే సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం. విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అంటున్నామండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం. ఎందుకంటున్నాం, బ్రహ్మ అంటే సృష్టి చేస్తున్నాడు కాబట్టి. సృష్టి అనేది ఎలా చేయగలుగుతున్నాడు, రజోగుణం ఉంటేనే చేయగలడు. రజోగుణం లేకపోతే ముద్ద బయలా పడుకొని ఉంటాడు ఆయన, ఏమండి. అందుకని ఆ రజోగుణానికి అధిపతి ఎవరు, అక్కడ బ్రహ్మదేవుడు. ఆయన చేసేది సృష్టి, స్థితిని చేసేటువంటి వాడు, పుట్టించిన వాళ్ళని పెంచేవాడు విష్ణువు కాబట్టి ఆయన సత్వగుణం. మరి రజోగుణం ఎవరు, తమో గుణం ఎవరు, మన తమస్సులన్నింటినీ వదిలించేటటువంటి మహా తమస్సుకి అధినేత అయినటువంటి వాడు ఎవరు అంటే ఈశ్వరుడు, రుద్రుడు. కనుక రజస్తమ రజసత్వ తమో గుణాలని అమ్మా వీళ్ళ ముగ్గురిని, అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, త్రిగుణాలని నువ్వమ్మా కంట్రోల్ చేస్తున్నావు. అదమ్మా నీ యొక్క కన్నుల యొక్క శక్తి, నీ కళ్ళల్లోనే అంతా పుడుతోంది, పెరుగుతోంది, లయించిపోతోంది. అంతే కదండి, ఆ మన కళ్ళల్లోనేగా అంతా పుడుతోంది. పొద్దున్న లేవగానే ఇందాక చెప్పుకున్నాం కదా, మన కళ్ళల్లోనే పుట్టిన లేచాక మళ్ళీ అదంతా మనకి మన కళ్ళల్లోనే తిరుగుతోంది. నిద్ర కళ్ళు మూసేసుకున్నప్పుడు అంతా మనల్లోనే లయమైపోతుంది. ఇప్పుడు సృష్టి స్థితిలో వాళ్ళు ఎక్కడున్నాయి, ఈ అవస్థలను అన్నిటిని మనమే చూస్తున్నాం కదా. ఇది అవస్థాత్రయ సాక్షి అంటే, మనం రేపు ఈయనకి పూజలు చేయించేటప్పుడు మనం చెప్పే మనం ఆరాధనలప్పుడు మనం చెప్పుకుంటున్నాం అవస్థాత్రయ సాక్షి అర్థం అని. ఈ మూడు అవస్థల్ని నేను సాక్షిగా చూస్తున్నాను. నేను నిద్రపోవడం నాకు తెలుస్తోంది, నిద్రలో హాయిని అనుభవించాననే భావన నాకు తెలుస్తోంది, లేవడం నాకు తెలుస్తోంది, లేచాక ఇదంతా చేయడం పని చేయడం నాకు తెలుస్తోంది, మళ్ళీ రాత్రి అయ్యేసరికి వెళ్ళి నిద్రపోవడం కూడా నాకు తెలుస్తుంది. నిద్రలో ఏం జరిగిందో తెలుసుకుంటే అది నేను జ్ఞానినే. అంటే ఏంటి, తురియ స్థితి. ఆ నాలుగో స్థితి ఇప్పుడు నేను ఇందాక మనం అన్నీ చెప్పుకున్నాక ఆ శాంతం గురించి ఎందుకు వదిలేసాము. శాంతం అనేటటువంటిది ఒక భావమే కాదు, అది ఏమైనా చూపించే భావం కాదు. నీ మనసు ఎప్పుడు పాప, ఒకసారి ఆ మాతాజీ వారు ఒక ప్రశ్న వేశారు, అక్క ఎప్పుడు పాట పాడుతుంది, మనసు నిశ్చలం మాట నిర్మలం అనేది. ఇంతకీ మనసు నిశ్చలం మాట నిర్మలమా, మాట నిశ్చలం మా మనసు నిర్మలమా, ఏది కరెక్టు అన్నారు. ఒకసారి ఆలోచించండి, మనసు నిశ్చలమవుతే మాట నిర్మలమవుతుందా, మాట నిర్మలమవుతే మనసు నిశ్చలమవుతుందా, ఘృతానికి పాత్రాధారమా, పాత్రకి ఘృతం ఆధారమా, ఏది? మనసు నిశ్చలంగా ఉంటే, మనసు శాంతంగా ఉంటే మాట కూడా పొందికగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, సత్యముగాను పవిత్రముగాను మృదువుగాను ఉండు వాక్కు మనకి బయటికి రావాలి అంటే అంతఃకరణ ఎలా ఉండాలి, నిర్మలంగా ఉండేది. నిర్మలమైన అంతఃకరణమును మాకు ప్రసాదింపుము మన ప్రార్థన చెబుతోందండి, అది ఎంత బాగుంది. కనుక ఇప్పుడు శాంతం, అందుకనే మాండుక్యం చెప్పింది, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ, అది తెలుసుకోండి. ఆ శాంతం, ఈ మూడు గుణాలు మనకి రహితం అయి రహితం అవ్వే అక్కల్లా, వాటి మూడింటిని మనం సాక్షిగా అవి చేసుకునే పనులు చేసుకుంటూ ఉంటాయి, అలలు పోస్తూ ఉంటాయి, మన స్నానం మనం చేస్తూ ఉంటాం, అంతే, ఇది కూడా అంతే. కనుక ఇప్పుడు అంత అందంగా చెప్తూ, మరి అమ్మా మరి ఇప్పుడు 57వ శ్లోకంలో మళ్ళీ కంటిన్యూ చేస్తూ అంటే, మళ్ళీ మీరు అడగచ్చు, ఏమండి 56 వదిలేశారేంటండి, 53 చెప్పారు, 55 చెప్పారు, 50 చెప్పుకున్నామండి,
చెప్పుకోలే,
55 ఇంకా చెప్పుకోలేదా, 53 చెప్పుకున్నావా, అయ్యో అయ్యో నా మనసు ఎక్కడికో పోతుందండి. ఇప్పుడు 54 చెప్పుకోవాలి మనం కదండి, యాభై నాలుగు ఊరికనే మరి ఇప్పుడు 51వ శ్లోకం మనకు వచ్చేసి 52వ శ్లోకం వచ్చేసినట్టేనా, 53 వచ్చేసినట్టేనా, వచ్చేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతరజ స్తమో గుణాలు సృష్టి స్థితి లయాలు అన్నీ మనలోనే ఉన్నాయి, వాటికి సాక్షిగా ఉంటోంది అమ్మ లోపల, మన లోపలే ఉండి ఆవిడే మనకి చెప్తోంది కనుక మనలోనే ఆవిడ ఉంది, మనలోనే ఉండి మననే నడిపిస్తోంది. ఇది 53వ శ్లోకం అండి. కనుక అంతేకాకుండా అంటండి, అమ్మ పేరేంటండి, కామాక్షి మీనాక్షి, ఇవన్నీ అమ్మ పేర్లే కదా. కామాక్షి తీసుకుందామండి. కా అంటే బ్రహ్మదేవుడి యొక్క అక్షరం అంటండి కా. మా అంటే విష్ణుదేవుడి యొక్క అక్షరం మా. ఏమండి అనేటటువంటిది మన స్వామివారు ఎవరు, మహేశ్వరుడి యొక్క సారీ కకారం అకారం మకారం. అకారం ఉకారం మకారం కాదు ఇక్కడ, ఇక్కడ వేరేగా చెప్తున్నారనమాట. ఏంటంటే రజస్సు సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడికి కకారం చెప్పారు, కకారం. విష్ణుదేవుడికి అకారం. ఏమండి మరి తమో గుణ ప్రధానమైనటువంటి శివయ్యకి మకారం, ఆయనకి ఎప్పుడు మకారమే, వెళ్ళిపోతాడు ఆయన లోపలికి లయం. ఏమండి మరి కం బ్రహ్మ అనే ఒక ఉపనిషద్ వాక్యం కూడా ఉంది, కం బ్రహ్మ అనేటటువంటి ఒక ఉంది కదండి, మీరు చదివే ఉపనిషత్తులో కం బ్రహ్మ అని ఒక ఉపనిషత్తులో కూడా మనకి చెప్ కా అనేటటువంటిది బ్రహ్మ శబ్దం, ఆ అనేటటువంటిది విష్ణు శబ్దం, మా అనేటటువంటిది మహేశ్వరుడి యొక్క శబ్దం. కనుక ఇప్పుడు కా ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి ఏమైందండి, కా మా అక్షి, కా ఆ మా అక్షి కామాక్షి. ఇప్పుడు ఈ అమ్మవారు ఎవరు, కామాక్షి. అది అన్నమాట ఇంత చక్కగా మనకి చెప్పి. మరి ఇదే ఇంతసేపు మనం కొంచెం ఇవాళ చాలా బ్రష్అప్ చేసామండి, 55 శ్లోకాల వరకు మనం బ్రష్అప్ చేసాం కదా, అందుకని రేపు 55వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 54 మీరు 54వ శ్లోకం నుంచి చెప్పుకుందాం రేపటి నుంచి. ఓకే 54 పర్వాలేదు. ఏది భగవంతుడు మన నోటమ్మట ఏది పలికిస్తా, అదేం లేదులేండి, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను ఒక లైన్ ప్రకారమే. 53 చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రేపు 54 చెప్పుకుందాం, సరేనా. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు. ఇంకా టైం ఉందా, సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.